35వ అధ్యాయం. చికిత్స ఖండనం, విభూతి మండనం, శంకని కుతర్కాలని తొలగించటం, విభూతి శోభను పెంచటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గతాధ్యాయం చివర నిర్దేశించబడి స్వల్పంగా చెప్పబడిన కథనే ఇప్పుడు చెప్తాను. శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. పారమార్థికాన్ని గురించి ఆలోచిస్తుంటే ధార్మిక సాంప్రదాయం లేదా శాఖాభిమానం ఎంతో అవాంతరంగా పరిణమిస్తుంది. ఆ అభిమానంలాంటి కఠిన అవాంతరం మరొకటుండదు. మేము నిరాకార దైవాన్ని భజించి పూజించేవాళ్ళం. రూపగుణాలతో ఉన్న దైవం యోగ్య మార్గాన్నుంచి భ్రష్టులను చేస్తుంది. సాధు సత్పురుషులంటే మనలాంటి సాధారణ మానవులే కదా. మరి వారికి నమస్కరించటానికి ఎందుకు తలంచాలి? వారి ముందు సాష్టాంగ పడకూడదు, వారికి దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలొంచనే కూడదు. ఇది భక్తికి సిగ్గుచేటు. షిరిడీకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇలా అనేక రకాల కథలు చెప్తారు. అయితే అవన్నీ విశ్వసించదగినవిగా అనిపించవు. అక్కడికెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారని అంటారు. సాధువులు ఒకవేళ డబ్బు పోగు చేసుకోవటం మొదలు పెడితే అది వారి సాధుత్వానికి అల్పత్వమే అవుతుంది. అంధవిశ్వాసం మంచిది కాదు. ప్రత్యక్షంగా అనుభవం పొందాక ఎలా ప్రవర్తించాలన్న నిర్ణయం మాకు మేమే చేసుకుంటాం. మేము దక్షిణ ఇవ్వం. మనసులో ద్రవ్యలాలస పెట్టుకునేవారి సాధుత్వం మా మనసులకు నచ్చదు. మాకు నమస్కరించటం యోగ్యమనిపించదు. మేము షిరిడీ వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాం, అంతేకాని ఆయన పాదాలకి నమస్కరించం, దక్షిణ కూడా ఇవ్వం. సరే, అలాంటి కుతర్కాలు చేసి షిరిడీ వెళ్లేందుకు బయలుదేరి తమ నిశ్చయాన్ని చక్కగా గుర్తుంచుకొని కాపాడుకునేవారు కూడా షిరిడీ సాయి దర్శనం చేసుకున్న వెంటనే ఆయన్ని శరణనేవారు. అలా సాయిని చూసిన వారు అక్కడికక్కడే తమ స్థానానికి అంటుకుపోయేవారు. మళ్ళీ ఇక వెనుతిరిగేవారు కాదు. సాయి కమనీయ చరణాల్లో లీనమయ్యేవారు. ఎవరైనా ఆయన చరణాలకు శరణు వచ్చి నమస్కరిస్తే చాలు, వాళ్ళు తమ పూర్వ నిశ్చయాన్ని విస్మరించి ఎంతో నమ్రతగా అయి సాయిబాబా పాదాలకు వందనం చేసేవారు. ధార్మిక సాంప్రదాయపు అభిమానాన్ని కరిగించి వేసి జీవుడికి అపరిమిత సుఖాన్నిచ్చే అలాంటి ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. అలాగే పరోక్షంగా విభూతి ప్రభావాన్ని తెలుసుకున్న బాళాపాటిల్ నెవాస్కర్ చమత్కారాన్ని, పాముని సాయిగా భావించి అతను ప్రేమతో దాన్ని ఆదరించటాన్ని కూడా వినండి. శ్రోతలారా, నాపై దయచూపండి. నేను కేవలం ఆజ్ఞకు దాసుణ్ణి. ఆదరపూర్వకంగా ఆజ్ఞను పాలించటమే నాకు తెలుసు. అందులో నుంచే అక్షరాలతో లిఖించబడిన ఈ చరిత్ర తయారైంది. బాబా చరణాల మీద దృష్టి పెట్టగానే అక్కడి నుంచి ఈ గ్రంథమనే తరంగాలు ఉప్పొంగగా వాటిని నేను చరిత్ర అనే పవిత్ర కలశంలో నింపుతున్నాను. తాబేలు పిల్లల్లాంటి మనం కేవలం ఆయన దృష్టి పడగానే లేదా అలా చూస్తుండటంతోనే పోషింపబడతాము. మనం దాహంతోనూ లేదా ఆకలితోనూ వ్యాకులం చెందటమన్నమాట ఎన్నటికీ జరగదు. సదా సంతుష్టిగా ఉంటాం. ఒక్క దృష్టి సుఖం ఉన్నదంటే మనకు అన్నము నీళ్లు అవసరముండదు. కేవలం ఆ దృష్టే మన దాహాన్ని ఆకలిని నశింపచేస్తుంది. ఆ దృష్టి చమత్కారాన్ని నేనెంతని వర్ణించను. మన దృష్టికి పూర్తి విషయం దయామృత సాగరులైన సాయి మహారాజే. ఆ దృష్టిలో దృశ్యము, ద్రష్ట, దర్శనం అనే త్రిపుటికి స్థానం ఉండదు. అలాగే మన దేహంలో చర్మము, స్పర్శ అనే రెండు చోట్ల సాయియే ప్రకటమై కనిపిస్తారు. నాసిక, వాసనల్లో కూడా సాయియే నివసిస్తున్నట్లనిపిస్తుంది. లేదా చెవుల్లో శబ్దం పడగాని సాయి రూపం దృష్టి ఎదుట నిలబడి ఉంటుంది. శ్రావ్యము, శ్రావకము, శ్రవణము అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రుచిని ఆస్వాదించటానికి కదిలినప్పుడు అందులో సాయియే మిళితమై ఉంటారు. అప్పుడు రసన రుచిని ఆస్వాదించే నాలుక, రసము, రసాస్వాదము అనే త్రిపుటి కౌతుకం ఎంతటిది. కర్మేంద్రియాల కథ కూడా ఇదే. వీటన్నిటితో కేవలం ఒక్క సాయి సేవను మాత్రమే చేస్తే అప్పుడు కర్మలన్నీ నశించి నైష్కర్మత, కర్మల పరిణామం నుంచి ముక్తత వచ్చి ఒళ్ళో వాల్తుంది. సరే, ఈ గ్రంథం పెరిగిపోతోంది. సాయి మీదున్న ప్రేమ వల్ల విషయాన్నొదిలేసి ఎక్కడికో లాక్కెళ్ళాను. గతించిన విషయం మీద దృష్టి పెడదాం. మన కథని ముందుకు నడిపిద్దాం. మూర్తి పూజను అంగీకరించనివాడు, నిరాకార ఈశ్వరోపాసన చేసేవాడొకడు కేవలం విమర్శించాలనే బుద్ధితో షిరిడీ వెళ్లాలని ఉబలాటపడ్డాడు. అతనిలా అన్నాడు, షిరిడీకొచ్చినా నేను కేవలం ఆ సాధువుని దర్శిస్తానంతే. నా తల అసలు వంచను, దక్షిణ కూడా ఇవ్వను. ఈ రెండు షరతులను ఒప్పుకుంటేనే అప్పుడే నేను షిరిడీ వస్తాను. మిత్రుడు ఒప్పుకున్న మీదట అతను మిత్రుడి వెంట వెళ్ళటానికి నిశ్చింతగా బయలుదేరాడు. మిత్రుడు కాకా మహాజని. అతనికి మహాత్ముల విషయంలో ఎంతో పవిత్ర భావం ఉండేది. కానీ ఇతను మాత్రం మహా సంశయాత్మకుడు. ఇద్దరు ముంబై నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. ఆదివారం ఉదయం షిరిడీ చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సాయి దర్శనం చేసుకోవటానికి మసీదుకి వెళ్లారు. అప్పుడేం జరిగిందో ప్రశాంతంగా వినండి. మసీదు మెట్ల మీద అడుగు పెట్టగానే ఆ మిత్రుణ్ణి దూరం నుంచి చూస్తూనే, బాబా, కాయావేజీ, ఎందుకొచ్చారండి అని మృదు మధురంగా మంజుల స్వరంతో అడిగారు. ప్రేమలొలికే ఈ బాబా మాటలను ఆ మిత్రుడు వెంటనే గుర్తుపట్టాడు. ఆ మాటలను ఉచ్చరించిన ఆ విశేషమైన పద్ధతి అతనికి తన తండ్రిని తలపింపచేసింది. కాయావేజీ అన్న మాటలను బాబా ఉచ్చరించినప్పుడు అది వినగానే ఆ మిత్రుడి మనసుకి దిగ్భ్రమ కలిగింది. సమ్మోహనంగా ఉన్న ఆ తరహా అతనికి స్వర్గస్థుడైన తన తండ్రిని స్మరణకు తెచ్చింది. అది ఆయన పిలిచే తరహాలాగానే భాసించింది. అచ్చుగుద్దినట్లుంది. ఆహా, ఆ మాటల్లో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా మిత్రుడికి విస్మయం కలిగింది. అతనిలా అన్నాడు, ఇది మా నాన్న పిలుపే. ఈ స్వరం కూడా ఖచ్చితంగా నాకు గుర్తున్నదే. తండ్రి నోటి నుంచి వచ్చినట్లున్న ఆ పిలుపును విని ఆ మిత్రుడి మనసు కరిగిపోయింది. మునుపటి నిశ్చయాన్ని మరిచిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. తరువాత బాబా కేవలం కాకాని మాత్రమే దక్షిణ అడిగారు. అతను ఆయనకది సమర్పించాడు. మిత్రులిద్దరూ వెనుతిరిగారు. మళ్లీ మధ్యాహ్నం వేళ కాకా బాబా దగ్గరకెళ్లాడు. అప్పుడతని మిత్రుడు కూడా అతని వెంట వెళ్లాడు. ఇద్దరూ కూడా ముంబై వెళ్లవలసి ఉంది. కాకా వెళ్లేందుకు అనుమతి అడిగాడు. ఇప్పుడు బాబా దక్షిణ అడిగారు. అది కూడా కేవలం కాకాని మాత్రమే. 17 రూపాయలు ఇవ్వు నాకు అన్నారాయన. కానీ ఆ మిత్రుణ్ణేమీ అడగలేదు. అతని మనసులో కలవరం చెలరేగింది. అతను మెల్లగా కాకానిలా అడిగాడు, బాబా నిన్నే దక్షిణ అడుగుతున్నారెందుకు? పొద్దున్న కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్ను అడగకుండా ఎందుకు వదిలేశారు? కాక మెల్లగా సమాధానమిచ్చాడు, అది బాబానే అడుగు. ఇంతలో బాబా కాకానిలా అడిగారు, అతన్నీతో ఏమంటున్నాడ్రా? అందుక మిత్రుడు స్వయంగా తానే బాబాని, నేను దక్షిణ ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా ఇలా సమాధానమిచ్చారు, నీ మనసుకివ్వాలని లేదని అడగలేదు, నీకివ్వాలనిపిస్తే ఇవ్వు. బాబా దక్షిణ అడుగుతుంటారని, భక్తులు ఆయనకి దక్షిణ ఇస్తారని ఆయన గురించి హీనంగా మాట్లాడిన ఆ మిత్రుడే ఇప్పుడు బాబా తనని దక్షిణ అడక్కపోయినా ఇవ్వనా అని అడుగుతున్నాడు. అది చూసి కాకాకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకివ్వాలనుంటే ఇవ్వు అన్న బాబా మాటలకి ఆ మిత్రుడు బాబా అడక్కుండానే వెంటనే 17 రూపాయలు ఆయనకి సమర్పించాడు. తరువాత బాబా ఆ మిత్రుడితో ఇలా అన్నారు, వెళ్దుగానిలేరా, ఒక్క నిమిషం ఇక్కడ కూచో. అప్పుడతని భేదభావనను పోగొట్టటానికి మధురంగా ఇలా ఉపదేశించారు, తుంచ్యా ఆంచ్యాతిల్ తేల్యాచి భింత్ సగళీ పాడూంటాక, మణజే ఏకమేకానా భేటాయచ మార్గ్ మోకళా హోయిల్. నీకు నాకు మధ్య ఉన్న నూనె వాడి గోడను పడగొడితే మనం కలిసేందుకు చక్కటి మార్గం ఏర్పడుతుంది. లోపలుండే ఒకనొక దుష్టవృత్తిని సంబోధిస్తూ బాబా తేలి లేదా నారాయణ తేలి అని ఎప్పుడు అంటుండేవారు. తరువాత బాబావారికి తిరిగి వెళ్లేందుకు అనుమతిచ్చారు. అప్పుడు ఆకాశం మేఘావృతమై ఉండటం చూసి మాధవరావు బాబాతో ఇలా అన్నాడు, వాళ్ళు వర్షంతో తడిసిపోతారేమో. దానికి బాబా, ప్రశాంత చిత్తంతో వాళ్ళని వెళ్ళని, దారిలో వాళ్ళకి వర్షం భయమేమీ ఉండదు అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ సాయిబాబా చరణాలకి వందనం చేసి గుర్రబండిలో కూర్చున్నారు. మెరుపులు రాసాగాయి. ఆకాశమంతా దట్టంగా పొగమంచుతో నిండిపోయి ఉంది. గోదావరి నది వరదతో ఉప్పొంగింది. గగనం గట్టిగా గర్జించింది. పడవలో పయనించవలసిన ప్రయాస వచ్చిపడింది. బాబా ఇచ్చిన వాగ్దానం పట్ల కాకా మహాజని మనసులో అచంచల విశ్వాసం ఉంది. కానీ ఆ మిత్రుడు ఇలా విచారించాడు, సుఖంగా ఎలా ప్రయాణించగలం? అనవసరంగా మనం ఇక్కడ్నుంచి తిరుగు ప్రయాణానికి బయలుదేరాం. ఇప్పుడు దారిలో కష్టపడతామేమో. సరే. తరువాత వాళ్ళు సుఖంగా వెళ్ళి రైల్లో కూర్చున్నారు. ఆ తరువాత వర్షం కురిసింది. వాళ్ళు ముంబై హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చేరుకున్నారు. ఇంటికెళ్ళాక కిటికీ తలుపు తెరిచి చూసినప్పుడు ఇంట్లో చిక్కుకున్న 2 పిచ్చుకలు చనిపోయి ఉండటం కనిపించింది. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మిత్రుడి మనసుకెంతో బాధ అనిపించింది. దేవా, పాపం ఇవి అన్నపానీయాలు లేక ప్రాణాలు వదిలేశాయి. షిరిడీకి వెళ్ళేటప్పుడు గాలి రావటం కోసం కిటికీని తెరిచి ఉన్నట్లయితే ఇవి చనిపోయి ఉండేవి కావు. నా వల్లే ఇవి పాపం చనిపోయాయి. ఇప్పుడు ఎగిరిన దాన్ని గురించి బాబా ఆలోచించి దానికోసమే మమ్మల్ని ఈరోజు పంపించి ఉంటారు. లేకపోతే ఇది కూడా చనిపోయి ఉండేది. అన్నం లేకుండా పాపం అది ఎలా బతికి ఉంటుంది? ఆయుష్ తీరిపోతే అలాంటి స్థితే ప్రాప్తిస్తుంది. ఇదొక్కటి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. సరే. ఆ మిత్రుడికి సంబంధించిన మరో చక్కటి వినదగ్గ అనుభవం, షిరిడీకి వెళ్లే ముందు అతను ఎన్నో నెలలు ఒక కాలి మడమ నొప్పితో బాధపడేవాడు. కానీ అక్కడ్నుంచి తిరిగి వచ్చాక ఆ నొప్పి బాధ పెట్టడం మానేసింది. కొద్ది రోజుల్లో ఆ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అలాంటిదే మరో కథ. అందులో మహాత్ములను పరీక్షించటానికి పోయినప్పుడు మనసులో లేకపోయినా వారి పాదాలకు నమస్కరించటానికి తలను ఎలా వంచవలసి వచ్చిందో వినండి. అలాగే మోహపాశాల్లో చిక్కుకొన్నందువల్ల దక్షిణ ఇవ్వాలన్న ఆలోచన లేకపోయినా తన దృఢ నిశ్చయాన్ని వదిలేసి అతను దక్షిణ ఇవ్వటాన్ని కూడా వినండి. ముంబాయిలో ఉండే సొలిసిటర్ వకీలు ధరంసి జేఠాబాయ్ ఠక్కర్ పూర్వపుణ్యం ఫలించటం వల్ల అతని మనసుకి సాయిని కలవాలని అనిపించింది. ఇతను కాకామహాజని యజమాని. ఇద్దరికీ గాఢమైన పరిచయం ఉంది. షావుకారికి ఇలా అనిపించింది, సరాసరి షిరిడీకి పోయి సాయిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి. కాకామహాజని ఠక్కర్ గారి వ్యాపార సంస్థలో ముఖ్య అధికారిగా ఉండేవాడు. వరుసగా సెలవులు కలిసొస్తే చాలు, అది చూసుకుని అతను షిరిడీకి వెళ్లేందుకు తయారయ్యేవాడు. అలా అని సమయానికి తిరిగి వచ్చేవాడు కాదు. 7-8 రోజులు షిరిడీలోనే ఉండిపోయేవాడు. పైగా ఇలా అనేవాడు, తిరిగి రావటానికి సాయి అనుమతి దొరకలేదు. ఇదేనా పనిచేసే పద్ధతి? అసలు ఈ మహాత్ములు ఎలాంటివారు? ఇలా విరుద్ధమైన పద్ధతులు నాకిష్టం లేదు, కనుక సాయి విషయంలో తాడో పేడో తేల్చుకోవాలి అని హోలీ సెలవులకి షావుకారు ధరంసి బయలుదేరాడు. షావుకారికి భయంకరమైన దేహాభిమానం ఉంది, తన ఐశ్వర్యాన్ని గురించిన గర్వం ఉంది. మహాత్ములైతే ఏం, వాళ్ళు మాత్రం మనుషులు కాదా? మరి వాళ్ల ముందు తలెందుకొంచాలి? సాయిబాబా ఉత్తమ స్థితిని చూసి విద్వాంసులు పండితులు అలిసిపోయి చిత్తుగా ఓడిపోతారు. మరి పాపం ధరంసి ఏం తట్టుకోగలడు? తన నిశ్చయాన్ని ఎంతసేపు నిలుపుకుంటాడు? అంధవిశ్వాసం మాత్రం మంచిది కాదు, తానే స్వయంగా చూసి నిశ్చయించుకోవాలి అని నిర్ణయించుకుని అతను షిరిడీ వెళ్లేందుకు సిద్ధమైనాడు. పైన వర్ణించిన మిత్రుడిలాగే ధరంసి కూడా కాకా మహాజనిని తోడు తీసుకుని బయలుదేరాడు. అతనితో ఇలా అన్నాడు, నీవు షిరిడీ వెళ్ళి అక్కడే ఉండిపోతూ ఉంటావు కదా, ఈసారి అది కుదరదు, నాతో పాటే తిరిగి వచ్చేయాలి, ఇది బాగా గుర్తుంచుకో. అప్పుడు కాక అతనితో, అది మాత్రం మన చేతుల్లో ఉండదు అన్నాడు. కనుక ధరంసి మరొకరిని ప్రయాణంలో తోడుగా తీసుకున్నాడు. ఒకవేళ కాక తిరిగి రాకపోతే ప్రయాణంలో తోడు లేకుండా వెళ్ళటం కష్టమని ధరంసి మరొకరిని తనతో పాటు తీసుకెళ్లాడు. వాళ్ళు ముగ్గురూ బయలుదేరారు. జగత్తులో పరోపకారం చేసే సహృదయులైన భక్తులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి సంశయాన్ని తొలగించటానికి బాబా వాళ్లనిలా లాగి షిరిడీకి రప్పించుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు తమ అనుభవాన్ని ఇతరులకి చెప్పేవారు లేదా లోకులను సన్మార్గంలోకి రప్పించటానికి దాన్ని ఎవరిచేతనైనా రాయించి పెట్టేవారు. క్లుప్తంగా చెప్పాలంటే షిరిడీ వెళ్ళిన ప్రతివారు దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు. వాళ్ల భావన మొదట్లో ఎలా అన్నా ఉండని, కానీ చివరికి వారికి గొప్ప ఆనందం ప్రాప్తించేది. కనుక పరీక్షించాలన్న జిజ్ఞాస ఉంటే తమంత తామే షిరిడీకి వెళ్ళేవారు. కానీ నిజం మాత్రం వేరుగా ఉంది. వారు బాబా కార్యాన్నే నెరవేర్చేవారు. బాబా వాళ్లకి స్ఫూర్తి ఇచ్చినప్పుడే వాళ్ళు గడప దాటి బయటకు రాగలిగేవారు. వాళ్ల సహజ వృత్తిని మేల్కొల్పి బాబా వాళ్లని పారమార్థిక మార్గానికి తీసుకొచ్చేవారు. బాబా సంకల్పం ఎవరు తెలుసుకోగలరు? అది తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశే వాళ్ల ఒళ్ళో పడేది. కనుక అభిమానాన్ని అవతలకు నెట్టి ఆయన పాదాలకి సాష్టాంగ పడితే సుఖ సంరంభం అనుభవంలోకి వస్తుంది. దేవతలు బ్రాహ్మణులు గురువు వీరి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు. కనుక కాక దారిలో 2 సేర్లు అంటే సుమారు 1 కిలో ద్రాక్షపళ్ళు కొనుక్కు వెళ్ళాడు. లోపల గింజల్లేని జాతికి చెందిన ద్రాక్షలుంటాయి, కానీ అప్పుడు గింజలున్న ద్రాక్షపళ్ళే అతనికి దొరికాయి. కనుక కాక వాటిని కొన్నాడు. సరే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు ముగ్గురూ షిరిడీ చేరారు. బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్లారు. సాయిబాబా భక్తుడు బాబాసాహెబ్ తర్ఖడ్ అక్కడ కూర్చుని ఉన్నాడు. బాబాని పరీక్షించాలన్న కుతూహలంతో తర్ఖడ్ని ధరంసి ఏవని అడిగాడో వినండి. ఇక్కడ విశేషాలేమిటి? జనులు ఎందుకొస్తారిక్కడికి? దానికి తర్ఖడ్ ఇలా అన్నాడు, బాబా దర్శనం కోసం వస్తారు. ధరంసి ఇంకా ఇలా అన్నాడు, ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని విన్నాను. దానికి తర్ఖడ్ ఇలా అన్నాడు, నాకైతే అలాంటి భావన లేదు, మన మనసులో తీవ్రేచ్ఛ ఎలా ఉంటే అదలా నెరవేరుతుంది. కాక బాబా పాదాలపై తల ఉంచి ద్రాక్షలను ఆయన చేతికి అర్పించాడు. అక్కడ చాలామంది భక్తులున్నారు. బాబా వారికవి పంచటం మొదలెట్టారు. ఇతరులతో పాటు బాబా ధరంసీకి కూడా ద్రాక్షలిచ్చారు. కానీ గింజలున్న ద్రాక్షలు అతనికిష్టం లేదు, అతనికి గింజలు లేనివే ఇష్టం. ఇలాంటి ద్రాక్షలు అతనికి నచ్చవు. మొదట మొహమాట పడ్డాడు, ఇవెలా తినాలా అని అతను ఇబ్బంది పడ్డాడు. కానీ వాటిని తిరస్కరించటం కూడా అతని మనసుకి ఇష్టం లేకపోయింది. అదీ కాక డాక్టరు ద్రాక్షలను కడగకుండా తినొద్దని చెప్పాడు. ఇంతమందిలో కేవలం తను మాత్రమే వాటిని కడిగి తినటం బాగుండదు అని అలా నానా రకాల ఆలోచనలు అతని మనసులో చెలరేగాయి. తరువాత అతను వాటిని నోట్లో పెట్టుకున్నాడు. గింజలన్నీ జేబులో వేసుకున్నాడు. మహాత్ముల పవిత్ర స్థలాన్ని ఎంగిలి వస్తువులతో అపవిత్రం చేయలేకపోయాడు. తరువాత షావుకారు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ బాబా నిజంగా సాధు అయి ఉంటే నాకు గింజలున్న ఈ ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉండదని ఆయనకి తెలీదా? మరి నాకు వాటిని బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు? అతని మనసులో ఆ ఆలోచన వచ్చి రాగానే సాయిబాబా అతనికి మరిన్ని ద్రాక్ష పళ్ళిచ్చారు. అవి గింజలున్నవని తెలుసు కనుక ధరంసి వాటిని అలాగే చేతిలో పెట్టుకున్నాడే కానీ నోట్లో వేసుకోలేదు. గింజలున్న ద్రాక్షలు ఇష్టం లేదన్న మాట నిజమే, కానీ బాబా వాటిని స్వహస్తాలతో ఇచ్చారు కదా అని ధరంసి మనసులో సందిగ్ధం. ఏం చేయాలో అతనికి తోచలేదు. నోటిలో వేసుకోవటానికి మనసొప్పటం లేదు, అందుకని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తినేసేయ్. షావుకారు ఆ ఆజ్ఞను పాటించాడు. బాబా తినేసేయ్ అనటంతో ధరంసి ఆ ద్రాక్షను నోటిలో వేసుకోగానే అవన్నీ గింజల్లేనట్లు అయిపోయాయి. ధరంసికి ఎంతో తమాషాగా అనిపించింది. అలా ఆ ద్రాక్షలు గింజల్లేకుండా ఉండటం చూసి ధరంసి విస్మయం చెందాడు. ఈయన సామర్థ్యం ఎంత విలక్షణం! ఈ మహాత్ములకి శక్యం కానిదంటూ ఏముంటుంది? నా మనసులోని కోరిక తెలుసుకుని సాయిబాబా నాకిచ్చిన ద్రాక్షలన్నీ గింజలుండి కడగనివైనప్పటికీ గింజల్లేకుండా హితకారకాలు అయ్యాయి. ధరంసి నిర్ఘాంతపోయాడు. అతను సంశయాలన్నీ విస్మరించాడు. అభిమానమంతా కరిగిపోయింది. మహాత్ముల పట్ల ప్రేమ ఉదయించింది. ఇదివరకు తీసుకున్న ప్రతిజ్ఞలన్నీ గాలికెగిరిపోయాయి. హృదయంలో సాయిబాబా పట్ల ప్రేమ ఉప్పొంగింది. షిరిడీకి రావాలన్న అతని ఉత్సాహం దృఢనిశ్చయం చేసుకున్నట్లు స్థిరపడింది. బాబాసాహెబ్ తర్ఖడ్ అక్కడే సాయిబాబా వద్ద కూచుని ఉన్నాడు. అందులో కొన్ని ద్రాక్ష పళ్లను సాయిబాబా అతనికి కూడా పంచారు. అప్పుడు ధరంసి అతన్ని అడిగాడు, మీ ద్రాక్షలెలా ఉన్నాయి? తర్ఖడ్ ఇవి గింజలున్న పళ్ళని చెప్పగానే ధరంసి మనసుకెంతో దిగ్భ్రాంతి కలిగి సాయిబాబా సాధువే అన్న శ్రద్ధ కలిగింది. దాన్ని దృఢం చేసుకోవటానికి ధరంసికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ సాయిబాబా సాధువు అయి ఉంటే అప్పుడు ఆ తరువాత పంచబోయే ద్రాక్షలు కాకా మహాజని నుండే పంచటం ప్రారంభిస్తారు. సాయిబాబా ద్రాక్ష పళ్లను ఎంతోమందికి పంచారు. కానీ షావుకారు గారి మనసులో పైన చెప్పిన ఆలోచన రాగానే ఆయన కాకా దగ్గర నుంచి పళ్ళు పంపిణీ ప్రారంభించటం షావుకారు గారికి ఆశ్చర్యమనిపించింది. అలా ఇతరుల మనసుల్లోని ఆలోచనలను గుర్తుపట్టగలిగే శక్తి అనేది సాధుత్వానికి చిహ్నం. సాయిబాబాని మహాత్ములుగా అంగీకరించటానికి ధరంసీకి అది దోహదం చేసింది. మాధవరావు దేశపాండే అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతనప్పుడు బాబాతో ఇలా అన్నాడు, ఈ ధరంసి కాకా మహాజని యజమాని. దానికి బాబా కాకాకి ఆనందాన్ని కలిగించేలా ఎంతో స్పష్టంగా సమాధానమిచ్చారు. కాకాకి అతనే యజమాని, అతని యజమాని మరొకరున్నారు. అంటే స్వయంగా నేనే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, బాబా అక్కడ ధుని పక్కన నిలబడి ఉన్న ఒక ఆచార్యుడితో ఏమన్నారో చూడండి. బాబా ఇలా అన్నారు, ఈ షావుకారు ఇక్కడిదాకా నాకోసం కష్టపడి రాలేదు. ఈ అప్పా మీద ఆచార్యుడి కోసం ప్రేమ పొంగి పొరలటం వల్ల ఇతను షిరిడీ వచ్చాడు. ధరంసీకి తినటానికి త్రాగటానికి ఎంతో మంచి ఏర్పాట్లు కావాలి. షిరిడీకి వచ్చే ముందే ఆ ఏర్పాట్ల గురించి అతను నిశ్చయంగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అది తెలుసుకుని సాయిబాబా అతనికిలా చురక వేశారు. ఇతరులెవరికీ ఇది అర్థం కాలేదు. కానీ ధరంసీకి అది తెలిసింది. సరే, అలా జరిగింది సంభాషణ. ధరంసీ తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. తనంత తనే బాబా పాదాలపై పడి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్న హారతి జరిగింది. ఇంటికి తిరిగి వెళ్ళటానికి వీళ్ళు సిద్ధమయ్యారు. బాబాని అనుమతి తీసుకునే వేళ అయిందని వీళ్ళు ముగ్గురు మసీదుకి బయలుదేరారు. ధరంసీ కాకాతో ఇలా అన్నాడు, నేను మాత్రం బాబాని అనుమతి అడగను, నువ్వే అడుగు, నీకే అది అవసరం. దానికి మాధవరావు ధరంసీతో ఇలా అన్నాడు, కాకా ప్రయాణానికి నిశ్చయం లేదు, ఒక వారమైతే తప్ప అతనికి అనుమతి లభించదు, మీరే అడగచ్చు కదా. తర్వాత వాళ్ళు ముగ్గురు మసీదుకు వెళ్ళి కూర్చున్నాక మాధవరావు అనుమతి అడిగినప్పుడు బాబా మొదలుపెట్టిన కథను ప్రశాంత చిత్తంతో వినండి. ఒక అస్థిరమైన మనసు గల వ్యక్తి ఉండేవాడు. ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగానూ మానసికంగానూ ఏ బాధ లేదు. అయినా అనవసరంగా బాధపడటం అతనికి అలవాటు. అకారణంగా తలమీద లేనిపోని భారాలు మోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. మధ్యలో ఆ భారాన్ని కింద పెట్టేవాడు, అంతలోనే మళ్ళీ నెత్తికెత్తుకునేవాడు. అతని మనసుకి శాంతి అన్నది లేకుండా పోయింది. అతని ఆ అవస్థ చూసి నా మనసులో దయ ఉత్పన్నమైంది. నేను అతనితో ఇలా అన్నాను, నీకిష్టమైన చోట ఆ భారాన్ని కింద పెట్టే, ఊరికే ఎందుకు తిరుగుతావు, ఒకే చోట హాయిగా కూర్చో. ధరంసీకి ఈ మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. అవి తన గురించి అన్నవేనని అతను గుర్తించాడు. ఏ కారణమూ లేకుండా ధరంసీ ఎప్పుడు విచారిస్తూ ఉండేవాడు, ఊరికే బాధపడుతుండేవాడు. ఎంతో సిరి సంపదలు, గౌరవ ప్రతిష్టలు ఉండి కూడా అతని మనసుకి తృప్తి లేకపోయింది. వీపు మీద కాల్పనిక దుఃఖాన్ని ఎంతగానో మోస్తూ ఆ విచారంలోనే అతను మునిగిపోయి ఉండేవాడు. సాయిబాబా నోటి మాటలు విన్న షావుకారు గారి మనసుకి ఆశ్చర్యం కలిగింది. తన పరిస్థితినే బాబా చెప్తున్నారని దాన్నెంతో ఆదరంగా విన్నాడు. కాకాకి వెంటనే తిరిగి వెళ్లేందుకు అనుమతి లభించటం ఎంతో అసఖ్యమైనది, కానీ అది ఏ ప్రయాస లేకుండానే సహజంగా ప్రాప్తించింది. కనుక ధరంసీ మనసుకి సంతోషం అనిపించింది. కాకా తనతో తిరిగి రావాలని ధరంసీ ఎంతో ఇచ్ఛ పెట్టుకున్నాడు. బాబా అంగీకారాన్ని ప్రసాదించి దాన్ని గట్టెక్కించారు. షావుకారు గారికున్న ఈ ప్రతిజ్ఞ సంగతి కూడా బాబాకెలా తెలిసింది? ఇది కూడా బాబా సాధుత్వ లక్షణమే. ధరంసీకి విలక్షణమైన ఈ లక్షణం కూడా తెలిసింది. ధరంసీ సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి సాధువు అని స్పష్టమైంది. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా వారికి అనుభవాన్నిస్తారు. భక్తులు తాము ఏ మార్గాల్లో పోవాలని కోరుకుంటారో ఆయా మార్గాల్లోనే సాయిబాబా వారిని పెడతారు. వారికున్న అర్హతేమిటో బాబాకి తెలుసు. దాన్ని బట్టే వారికి ఆ ప్రయాణంలోనే పరమార్థం కూడా లభిస్తుంది. భక్తులు భక్తియుక్త అంతఃకరణ కలవారైనా లేదా పరిహసించేవారైనా సరే సాయిబాబా ఆ ఇద్దరి మీద ఒకేలాంటి కృప చూపేవారు. కొందరిని దూరం చేయటం, కొందరిని దగ్గరకు తీయటం అనేది ఆ కరుణామయి తల్లికి తెలీదు. వారిద్దరూ బయలుదేరినప్పుడు బాబా కాకా నుంచి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. అతనితో ఆయన ఇలా అన్నారు, దక్షిణ కోసం నాకు 1 రూపాయి ఇస్తే దానికి బదులుగా నేను 10 రెట్లు ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి దగ్గర అనవసరంగా తీసుకోను. నేను అందరినీ దక్షిణ అడగను. నా ఫకీరు ఎవరివైపు వేలు చూపుతాడో వారి దగ్గరే నేను దక్షిణ ప్రస్తావన తెస్తాను. ఆ ఫకీరు కూడా రుణపడి ఉన్నవారినే అడిగిస్తాడు, దాత అది ఇస్తాడు. అంటే పంట కోసమే గింజలు నాటుతాడు. డబ్బున్నవారి డబ్బు పరోపకార కృత్యాలకు, శాస్త్రోక్త ధార్మిక విధులు చేయటానికి ఖర్చు పెడితేనే వారికది శ్రేయస్కరమవుతుంది. సదాచరణతో ప్రవర్తిస్తే, ఔదార్యంతో దానం చేస్తే ఒక్క ఫలం మాత్రం నిశ్చయంగా ప్రాప్తిస్తుంది. అదేమిటంటే ఆ మానవుల వద్ద జ్ఞానం చోటు చేసుకుంటుంది, ఈశ్వరప్రాప్తి మార్గానికి బోధ అవుతుంది. ఎందరో మానవులు కష్టంతో లభించిన ఈ ధనం తమకిష్టమైనట్లు అనుభవించటానికే అని అనుకుని ధార్మిక కార్యాలను ఆచరించకుండా అకారణంగా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడతారు. కానీ కూడబెట్టి 10 కోట్ల దాకా పోగు చేసిన డబ్బుని విషయ సుఖాలను అనుభవించాలన్న కోరికతో ఎన్నటికీ వృధా చేయని మానవులు సుఖిస్తారు. న అదత్తం ఉపతిష్ఠతి, ఇవ్వకుండా లభించదు అన్న వేద శాస్త్రవాక్యం అందరికీ తెలుసు. ఇది వరకు ఇచ్చినదే ఎదుట నిలబడుతుంది అని బాబా దక్షిణ అడిగేవారు. రామావతారంలో రాముడు బంగారు స్త్రీమూర్తులను లెక్కలేనన్ని దానం చేశాడు. దానికి ఫలితం కృష్ణుడు 16,000 రెట్లుగా కృష్ణావతారంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేనటువంటి ఎంతో అమాయక భక్తుల్లో మొదట వైరాగ్యాన్ని ఉత్పన్నం చేసి బాబా అప్పుడు వారికి భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. బాబా దక్షిణగా తీసుకునేదే వైరాగ్య లక్షణం. తరువాత వారిని భక్తి మార్గంలోకి తెచ్చి బాబా వారిని జ్ఞాన మార్గంలో ప్రవీణులుగా చేస్తారు. నేను మాత్రం చేసేదేమిటి? ఒకటి తీసుకుంటాను, దానికి 10 రెట్లు ఇస్తాను, క్రమక్రమంగా జ్ఞాన మార్గానికి తీసుకొస్తాను. బాబా అలా అన్నప్పుడు ధరంసి లోభం వదిలిపోయింది. తనంత తానుగా అతను బాబా చేతిలో 15 రూపాయలు పెట్టాడు. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయాడు. ఇదంతా అపూర్వంగా జరిగింది. బాబా భక్తులను కొంత మొత్తాన్ని అడగటంలో అప్పుడప్పుడు నిగూఢమైన భావం ఉండేది. శ్రీ రాభా పురందరేని 2 రూపాయలు అడిగారు. దానికి అంతరార్థం నిష్ఠ, సహనం. వాటిని అడిగారు. సౌభాగ్యవతి తారాబాయి తర్కడిని 6 రూపాయలు అడిగారు. దానికి అర్థం కామ క్రోధ లోభ ఇత్యాది షడ్రిపులని బాబా అడిగారు. చాప్టర్స్ అండ్ సేయింగ్స్ 247, 248. ముఖ్యంగా దక్షిణ అడిగి బాబా భక్తులకు దానధర్మాలు చేసి డబ్బుని యోగ్యమైన పద్ధతిలో ఖర్చు పెట్టటాన్ని నేర్పారు. ఉపనిషత్తుల్లో పురాణాల్లో దానం ఇవ్వటంలోని గొప్పతనం గురించి అడుగడుగునా చెప్పబడింది. ఈ జన్మలో ఇలాంటి పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ ఫలితం మరుజన్మలో కలుగుతుంది. రాముడు రామావతారంలో బంగారు స్త్రీమూర్తులను అపారంగా దానం చేయటం వల్ల కృష్ణావతారంలో 16,000 రెట్లుగా దాని ఫలాన్ని పొందాడు. అదీగాక దక్షిణ ఇవ్వటం వల్ల భక్తులకు డబ్బు పట్ల ఉన్న లోభం తగ్గిపోయి వారిలో వైరాగ్యం ఉత్పన్నం కావాలన్నదే బాబా ఇచ్చ. ఎందుకంటే వైరాగ్యం వచ్చాకే భక్తి జ్ఞానాలకు మార్గం సులభమవుతుంది. మొత్తానికి దక్షిణ అడగటానికి కారణం బాబా తన గురించి డబ్బు పోగు చేసుకోవటం కాక కేవలం భక్తులకు ఏదో రకంగా శ్రేయస్సు సాధింపచేసి పెట్టటానికే. లేకపోతే తాము దేహాన్ని వదిలేసినప్పుడు ఆయన జేబులో కేవలం 16 రూపాయలు మాత్రమే ఎందుకు లభించేవి? ధరంసీకి అనిపించింది. తను మొదట ఊరికే ప్రగల్భాలు పలికాడు. ఎదుటకు రావటం మంచిదైంది. దానివల్ల మహాత్ములెలా ఉంటారో తెలిసింది. అనుభవం కలిగి ఆయనపై ఆసక్తి కలిగింది. సరే, మనసులో ఏమీ ఆలోచించకుండా నమస్కారం చేయటం కోసం నేనిక్కడకు రాను అన్నాను. అయినా నా అంతట నేనే వచ్చాను. నిజమే, సాధువుల చేతలు ఎవరికీ అర్థం కావు. ఎవరి నోటిలో సదా అల్లా మాలిక్ అనే జపం నడుస్తుందో వారికి అసఖ్యమంటూ ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారం చూడాలన్న ఆతృతతో ఉన్నాను. నా నిశ్చయం వ్యర్థమైంది. నేను మానవుడికి సాష్టాంగం చేసి ఆయన అడగకుండానే నా అంతట నేను దక్షిణ ఇచ్చాను. నా గొప్పతనం ఇలా వ్యర్థమైంది. నా అంతట నేనే నా తలను సాయి చరణాల్లో పూజ్యభావంతో అర్పించాను. దానికన్నా ఆశ్చర్యమేముంటుంది? ఎవరైనా నమస్కరించని లేకపోని దక్షిణ ఇవ్వనీ ఇవ్వకపోనీ, ఆనందానికి మూలము దయతో పరిపూర్ణము అయిన సాయి ఎవరినీ తిరస్కరించరు. పూజ చేస్తే ఆయనకి ఆనందం కలగదు, హేళన చేస్తే ఆయనకు దుఃఖమూ కలగదు. హర్షమే లేనప్పుడు అక్కడ ఇక విషాదమే ఉంటుంది. వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. సుఖదుఖాలు, రాగభోగాలు లాంటి పరస్పర విరుద్ధాలైన మనోవికారాల నుంచి అలిప్తం. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నా ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే వారికి ఆయన చరణాల పట్ల భక్తి కలుగుతుంది. సాయి యొక్క అలౌకిక శక్తి అలాంటిది. సరే, తరువాత విభూతి ప్రసాదం పొంది ఆశీస్సులు తీసుకుని వాళ్ళు నిస్సంశయంగా ముంబైకి తిరిగి వచ్చారు. సాయిబాబాకి అలా ఎవరికీ అర్థం కాని గొప్పతనం ఉండేది. తిరిగి వెళ్లటానికి ప్రతివారు ఆయన అనుమతి తీసుకోవలసి ఉండేది. ఆ ఆజ్ఞను ఉల్లంఘించారంటే వాళ్ళు విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమ మనసులోని నిర్ణయం ప్రకారం తిరిగి వెళ్ళిపోతే దారిలో భయంకరమైన అవాంతరాలొచ్చి పశ్చాత్తాపము, అవమానము ఒళ్ళో పడేవి. వాటిని నివారించటం చాలా కష్టమయ్యేది. షిరిడీ నుంచి తిరిగి వెళ్లటం గురించి వర్ణించాను. మాకు కూడా ఇదే స్థితి కలిగింది. నేను రప్పించుకోకుండా ఎవ్వరూ రాలేరు అని బాబా అంటుండేవారు. నా అనుమతి లేకుండా ఇంటి గడప ఎవరు దాటగలరు? తమ అభిమతంతో ఎవరికీ నా దర్శనం లభించదు. షిరిడీకి ఎవ్వరూ రాలేరు. మా రాకపోకలు కృపామూర్తి సాయి సమర్థులపైనే ఆధారపడి ఉండేవి. ఆయన మనసులో కృప కలిగినప్పుడే ఆయన దర్శనమయ్యేది. షిరిడీకి రాకపోకలు అలాగే ఉంటాయి. సాయి సంకల్పం లేకుండా ఎవరికీ విభూతి, తిరిగి వెళ్లేందుకు ఆశీస్సులతో ఆజ్ఞ లభించేవి కాదు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి అనుమతి అడిగినప్పుడు విభూతితో పాటు ఆశీస్సులు లభిస్తే వెళ్ళటానికి అనుమతి లభించిందని అర్థం. ఇప్పుడు విభూతి గురించి ఓ అపూర్వ అనుభవాన్ని శ్రోతలకు నేను చెప్తాను. నెవాస్కర్ పాటిల్ భక్తి ప్రసూన పరిమళాల ప్రభావం గురించి గొప్ప మహానుభావుడైన విద్య, బుద్ధిపరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠుడైన సాయిబాబా కృపామృత గంగాఝరీ తరంగాల గురించిన విషయం చెప్తాను. వాంద్రా పట్టణంలో ఓ కాయస్థ ప్రభుజాతికి చెందిన వ్యక్తి ఉండేవాడు. ఎంత గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ అతనికి రాత్రిపూట హాయిగా నిద్రపట్టేది కాదు. కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంటే మరణించిన అతని తండ్రి ప్రతిరోజు నిద్ర మధ్యలో అతని స్వప్నంలోకొచ్చి అతన్ని మేల్కొల్పేవాడు. అంతకు పూర్వం జరిగిన మంచి చెడు విషయాలను, మనోగవాక్షం మాటున దాగిన గుప్తము, నింద్యము, క్లిష్టము అయిన ఆలోచనలను తిట్లు, శాపనార్థాల రూపంలో ఉచ్చరిస్తూ అతని తండ్రి అతన్ని మాటల ఈటలతో తూట్లు పొడిచేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ప్రతిరోజు అతనికి నిద్రాభంగమయ్యేది. అతనికేమీ పరిష్కారం కనబడలేదు. అలా అతన్ని పట్టి పీడుస్తున్న ప్రారంభం వదల్లేదు. ఆ వ్యక్తి విసిగిపోయాడు. అతనికేమీ ఉపాయం తోచలేదు. అందుకేం చేయాలని ఒక సాయిబాబా భక్తుణ్ణి అడిగినప్పుడు అతనిలా చెప్పాడు, మాకు మరో వైద్యం గురించి తెలీదు. సాయి మహారాజు గొప్ప మహాత్ములు. ఆయనపై శ్రద్ధ పెడితే ఆయన విభూతి మనపై ప్రభావం చూపుతుంది. ఆ సాయి భక్తుడు చెప్పినట్లే ఇతను చేశాడు. అతనికి అనుభవం కూడా అలాగే వచ్చింది. అలాంటి చెడు స్వప్నం అతనికి మళ్లీ రాలేదు. కర్మవశాత్తు అతని మిత్రుడు సాయి సమర్థుని శిష్యుడు. అతను ఆశ్చర్యకరమైన విభూతి మహిమను వర్ణించి దాన్నతనికి కొద్దిగా పెట్టి ఇలా అన్నాడు, నిద్రపోయే ముందు కొంచెం నుదుటిపై పెట్టుకుని పొట్లాన్ని తల కింద పెట్టుకో, శ్రీ సాయిని స్మరించు, హృదయంలో భక్తిభావం పెట్టుకో, అప్పుడు విభూతి ప్రభావం చూడు, పీడ వెంటనే పలాయనం చితగిస్తుంది. విభూతికున్న సహజ గుణమిది. సరే, అదలా అయ్యాక ఆ రాత్రి అతనికి గాఢ నిద్ర పట్టింది. దుస్వప్నాలకు చోటు లేకుండా పోయింది. ఆ వ్యక్తి మనోప్రాంగణంలో ఆనందదీపికలు వెలిగాయి. అతన్నావరించిన ఆ ఆనంద ఝరీ తరంగాల గురించి ఏం చెప్పాలి? విభూతి పొట్లాన్ని అతనెప్పుడూ తలగడ కింద పెట్టుకునేవాడు. సాయిబాబాని నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. తరువాత అతను బాబా ఫోటో తెచ్చుకున్నాడు. గురువారం నాడు తల దగ్గర గోడకి తగిలించాడు. పూలమాల వేసి ఆదరంతో పూజించేవాడు. ఎప్పుడూ ఆ ఫోటోని అలా చూస్తుండేవాడు. ప్రతి గురువారం మాల వేసేవాడు. మనసులో నిత్య పూజ చేసుకునేవాడు. అతని పీడలన్నీ నివారించబడ్డాయి. ఈ ప్రకారంగా ఆ నియమాన్ని కఠిన పద్ధతితో నడిపించాడు. అతనికి శాశ్వత సుఖం లభించింది. నిద్రను చెడగొట్టే దుస్వప్నాల దుర్గతిని అతను మర్చిపోయాడు. అది విభూతి వల్ల కలిగే ఒక ప్రయోజనం. ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన అపూర్వ ప్రయోజనం గురించి చెప్తాను. ఎలాంటి కష్ట సమయంలోనైనా ఈ విభూతి పెట్టగానే కోరుకున్న విధంగా అది ఫలితాన్నిస్తుంది. బాలాజీ పాటిల్ నివాస్కర్ అనే పేరుగల గొప్ప భక్తుడుండేవాడు. బాబాకి అసాధారణ సేవ చేసి ఆయనకి అతను తన శరీరాన్ని అంకితం చేశాడు. గ్రామంలో నిత్యము బాబా రాకపోకలు చేసే స్థలాన్ని, అలాగే లెండీలో తిరిగే బాబా దారిని శుభ్రం చేసే పని నివాస్కర్దే. అతని తరువాత ఆ సేవా పద్ధతిని అలాగే కొనసాగిస్తూ ఉంచటానికి రాధాకృష్ణబాయి అలౌకిక కర్తృత్వ శక్తి గొప్పగా పనికొచ్చింది. అందరికీ పూజ్యమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి అలాంటి హీన సేవను ఎలా చేయాలి అన్న మూర్ఖపు ఆలోచన ఆమె దోషరహిత చిత్తానికి ఎప్పుడూ అంటలేదు. ఉదయాన్నే లేచి చేతిలో చీపురు తీసుకుని బాబా వచ్చేదారిని ఆమె స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. ఆమె సేవ ఎంత ధన్యం! శుభ్రంగా వేగంగా చేసే ఆమె పనికి సాటి ఎవరు రాగలరు? తరువాత కొద్ది కాలం గడిచాక దారిని శుభ్రం చేసే ఆ పనికి అబ్దుల్ ముందుకొచ్చాడు. అలా ఆ గొప్ప అదృష్టవంతుడు బాలాజీ పాటిల్ సంసారంలో ఉంటూనే సంసారం పట్ల అనాసక్తుడై ఉండేవాడు. అతని స్వార్థరాహిత్యం, త్యాగనిరతుల గురించిన కథాభాగాన్ని వినండి. తన పొలంలో కోతలు అయిపోగానే ఆ ధాన్యాన్నంతా అతను మసీదుకు తెచ్చేవాడు. అక్కడ ప్రాంగణంలోనే రాసిపోసి దాన్ని బాబా చరణాలకు అర్పించేవాడు. బాబానే తమకు అన్ని విధాలా యజమానిగా భావించి అందులోంచి ఆయన ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి దానితోనే తమ ఉదర నిర్వహణ చేసుకునేవాడు. మహారాజు స్నానం చేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కున్నప్పుడు తూము నుంచి బయటకు వచ్చిన నీటిని త్రాగేవాడు బాలాజీ పాటిల్. అతను జీవించి ఉన్నంత వరకు ఆ నియమం అఖండంగా నడిచింది. ఇప్పటికీ అతని కొడుకు బాబాకి ధాన్యం పంపిస్తూ ఈ నియమాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ఆ జొన్నలతో చేసిన రొట్టెలు తమ నిర్వాణ పర్యంతము మహారాజు రోజూ 4 వేళలా నియమంగా తింటుండేవారు. సరే, ఓసారి ఏం జరిగిందో వినండి. బాళాపాటిల్ శ్రాద్ధం మరణించిన పితరులనుద్దేశించి వారు మరణించిన రోజున ప్రతి సంవత్సరం పుత్రాదికులు చేసే బ్రాహ్మణ భోజనం, పిండదానం మొదలైన కర్మలు. ఆ రోజు వచ్చింది. వంట సిద్ధం చేశారు. వడ్డించేవారు అన్నం వడ్డించసాగారు. భోక్తలను అంచనా వేసి ఇంట్లో భోజనం తయారు చేశారు. కానీ వడ్డించే సమయానికి అంచనాలు మించి భోజనానికి వచ్చేవారి భోక్తల సంఖ్య 3 రెట్లు ఎక్కువైంది. నివాస్కర్ భార్య, కొడుకు భార్య మనసులో కంగారు పడింది. అత్తగారి చెవిలో మెల్లగా ఇలా చెప్పింది, ఇప్పుడు అప్రదిష్ట పాలవుతాం, దీన్ని ఎలా తొలగించుకోవాలి? కానీ అత్తగారు బాలాపాటిల్ వితంతు భార్యకి అచంచల విశ్వాసం ఉంది. ఆమె ఇలా అంది, మనకి సాయి సమర్థులు అండగా ఉండగా మనమెందుకు బాధపడాలి? నువ్వు నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పి ఆమె ఓ పిడికెడు విభూతి తీసుకుని వంటకాలున్న ప్రతి ఒక్క గిన్నెలోనూ వేసి ఆ గిన్నెలను బట్టతో కప్పేసింది. అప్పుడు కోడలతో ఇలా అంది, నువ్విప్పుడు లోపలికెళ్ళి హాయిగా వడ్డన పని చెయ్యి. వడ్డన పూర్తయ్యాక వాటిమీద బట్టకప్పు, వడ్డించేప్పుడు మళ్ళీ ఇదివరకులానే దాన్ని పక్కకి తొలగించిపెట్టు. ఈ పని మాత్రం చెయ్యి. ఇది సాయి ఇంటి అన్నం. ఇందులో ఒక్క మెతుకు కూడా మనది కాదు. ఆయన గౌరవాన్ని ఆయనే కాపాడుకుంటారు. దానికొకవేళ అల్పత్వం వస్తే అది వారికే వర్తిస్తుంది. సరే, ఆ అత్తగారి విశ్వాసానికి తగ్గట్లే ఆమెకి చక్కటి అనుభవం కలిగింది. అక్కడున్న అతిథులు, వారిలాగే ఇతర బంధువులంతా ఏ ఇబ్బంది లేకుండా భోజనం చేశారు. వచ్చేపోయే వాళ్ళంతా భోజనం చేశారు. అంతా యథావిధిగా చక్కగా జరిగిపోయింది. అయినప్పటికీ గిన్నెలు ఇదివరకులాగానే నిండి ఉండి అన్నం మిగిలింది. విభూతి ప్రభావం అలా ఉంటుంది. మహాత్ములకిది సహజ స్వభావం. మనలో ఉన్న భావాన్ననుసరించే కలుగుతుంది వారికి అనుభవం. సరే, విభూతి మహిమను చెప్తుంటే నెవాస్కర్కున్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించిందే మరో కథ గుర్తొచ్చింది. అది వినండి. విషయాంతరం కాదు కదా అని ఓసారి మనసుకి శంక కలుగుతోంది. కానీ మళ్ళీ ఆలోచించాను. అయితే అవని సందర్భానుసారం గుర్తొచ్చిన ఈ కథను సాదరంగా చెప్పాలని నిశ్చయం చేసుకుని ఇక్కడ ఈ కథను నేను చెప్తున్నాను. అది కొంచెం అసందర్భం అనిపిస్తే శ్రోతలు నన్ను క్షమించాలి. ఓసారి రఘుపాటిల్ అనే పేరుగల షిరిడీ గ్రామస్థుడు నెవాసాకి అతిథిగా వెళ్ళి బాళాపాటిల్ ఇంట్లో దిగాడు. ఓ రోజు రాత్రి త్రాళ్లతో పశువులను కట్టేసే పశువుల పాకలోకి ఒక పాము హఠాత్తుగా బుసలు కొడుతూ ప్రవేశించింది. ఆ సంఘటన చూసి అందరికీ మతిపోయింది. ఇక్కడ ఆ పాము పడగ విప్పి చక్కగా కూచుంది. పశువులు గొడవ చేయసాగాయి. కట్లు విప్పేసుకోవటానికి ప్రయత్నించసాగాయి. వాటిని విడిపించటం తప్ప మరో ఉపాయమే లేకపోయింది. లేకపోతే పాము మీద వేటిదైనా అడుగు పడితే లేనిపోని ప్రమాదం వస్తుంది కదా. సాయి మహారాజే ప్రకటమైనారని నెవాస్కర్లో ఎంతో దృఢమైన భావన ఉంది. దూరం నుంచి ఆ పామును చూసిన నెవాస్కర్ మనసుకెంతో ఆనందం కలిగింది. అతని దేహం రోమాంచమైంది. అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనిలా అన్నాడు, సాయి కృపాదృష్టి పడింది, ఆయనే పాము రూపంలో వచ్చారు. అప్పుడతన పాము కోసం గిన్నె నిండా పాలు పోసి పట్టుకొచ్చాడు. బాలాజీ పాటిల్ భావన ఎంత గొప్పదంటే అతని మనసుకి కొంచెం కూడా భయం కలగలేదు. పైగా ఆ పామునుద్దేశించి అతనేమన్నాడో శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఎందుకు బాబా బుస కొడతారు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ఇదిగో పాలగిన్నె, పాలు త్రాగండి. ప్రశాంత చిత్తంతో పాలు తీసుకోండి. ఆ పాముకి ఆ పాలేం సరిపోతాయని బాలాజీ పెద్ద గిన్నె నిండా నింపి పాలు తెచ్చాడు. మనసులో బెదురన్నది ఏమాత్రమూ లేకుండా ఆ గిన్నె దాని ముందు పెట్టాడు. భయమనేదంతా మనోకల్పనే. బాలోజీ దాని ముందు పాలు పెట్టాడు. తాను ఇదివరకటి స్థానంలోనే మరీ దూరము కాకుండా, మరీ దగ్గర కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. అందరికీ ఒకేలాంటి ఆలోచన ఎలా ఉంటుంది? పాము రావటం అనేది భయపడవలసిన విషయం. జనులంతా భయపడి ఇలా అనసాగారు, ఈ కష్టం ఎలా తొలగిపోతుంది? అది బయటికి పోయిన భయమే, లేదా ఒకవేళ వంటింట్లోకి పోతే దాన్నక్కడి నుంచి బయటకు తీయటము కష్టమే అని దాన్ని రాకపోకల మీద కన్నేసి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పాము తృప్తి చెందింది. అందరి కళ్ళు కప్పి అది ఎటుపోయిందో తెలియలేదు. అందరికీ భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళు ఆ పశువుల పాక అంతా వెతికారు. కానీ వాళ్లకి దాని ఆచూకీ తెలియలేదు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అయితే నెవాస్కర్ మనసులో ఆ చింత అలాగే ఉండిపోయింది. మొదట్లో పశువుల పాకలో దూరినప్పుడు కనిపించినట్లే తిరిగి వెళ్లేటప్పుడు కూడా అది కనిపిస్తే ఎంతో బావుండేది. ఇదే అతని మనసులో గునుపు. బాలాజీ పాటిల్కి ఇద్దరు భార్యలు, పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లంతా అప్పుడప్పుడు నెవాసా నుంచి బాబా దర్శనం చేసుకోవటానికి షిరిడి వస్తూ ఉండేవారు. అప్పుడు బాబా అతని ఇద్దరు భార్యలకి చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇస్తుండేవారు. అలా భక్తుడు బాలాజీ పాటిల్ నివాస్కర్ ఎంతో అదృష్టవంతుడు. సచ్చరిత పారాయణ పద్ధతి అనే ఈ మార్గం పరంపరాగతమైనది, సరళమైనది. ఈ పారాయణ జరిగే చోటే ద్వారకామాయి నివాసస్థానం. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తటం ఉంటుంది. దానికి దగ్గర్లోనే షిరిడీ క్షేత్రం ఉంటుంది. అక్కడే ధునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పఠించే చోట సాయి సదా వసిస్తారు. ఈ చరిత్రను సాధ్యంతం మళ్ళీ మళ్ళీ చదివితే ఆయన అన్ని విధాలా ప్రసన్నమవుతారు. ఆత్మానందంతో పరిపూర్ణులైన సాయిని అలా స్మృతిపథంలో నిలుపుకొని ఆయన నామాన్ని ప్రతిరోజు జపిస్తే ఇతర జపాలు లేదా తపో సాధనలు లేదా ధ్యాన ధారణ లాంటి కష్టాలు పడనవసరం ఉండదు. కారుణ్యమయులైన సాయి చరణాల్లో కమనీయ ప్రేమ పెట్టుకుంటూ సాయి విభూతిని అనుభూతితో నిత్యము నియమంగా పెట్టుకొని నోట్లో వేసుకునే వాళ్ల మనసుల్లోని కోర్కెలన్నీ ఏ కొరత లేకుండా నెరవేరుతాయి. వారికి నాలుగు పురుషార్థాలు సాధ్యమై వాళ్ళు కృతార్థులవుతారు. స్వార్థ పరమార్థాల్లోని కఠిన తాత్పర్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. విభూతి స్పర్శతో మహాపాపాది భయంకర పాతకాలు ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. లోపల బయట పరిశుద్ధులవుతారు. సరే, విభూతి పెట్టుకోవటంలోని విశిష్టత నిజానికి భక్తులకి తెలుసు. కానీ శ్రోతలకు శ్రేయస్సు కలగాలని ఆ వర్ణనను విస్తరించాను అన్న మాట కూడా సరికాదు. నాకు స్వయంగా దాని మహిమ ఉన్నదున్నట్లు సరిగా తెలీదు. అయినప్పటికీ శ్రోతల హితం కోసం సంక్షిప్తంగా దాన్ని నిరూపించాను. కనుక సాయికి వందనం చేసి శ్రోతలను నేనిలా ప్రార్థిస్తున్నాను. మీకు మీరే అనుభవించి చూడండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ తర్క కుతర్కాలతో పనిలేదు. అత్యంత పూజ్యభావముండాలి. బుద్ధి చాంచల్యం ఇక్కడ పనికిరాదు. శ్రేష్ఠ శ్రద్ధాళువులు కావాలి. శ్రద్ధ లేకుండా కేవలం తర్కకుతర్కాలు చేసేవారు, వాదవివాదాలు చేసేవారు లేదా విమర్శకులకు మహాత్ముల నుంచి ఉత్తమ ఉపదేశం ప్రాప్తించదు. శుద్ధ భావికులకే అది లభిస్తుంది. కథలోని లోటుపాట్లన్నీ సాయి ప్రేరణ వల్లే కలిగాయనుకొని దోషదృష్టి పెట్టకుండా సాయి సచ్చరితను చదవండి. అందుకు రసిక పాఠక బృందం తమ మనోప్రాంగణంలో నిరంతరం గుర్తుంచుకోవటానికి కారుణ్యామృత సాగరం ప్రేమమూర్తి అయిన సాయిబాబాని స్థాపించుకోండి. ఎక్కడి గోవా, ఎక్కడి షిరిడి, అక్కడి దొంగతనం గురించిన ఆనంద సుధలు చిలికే అందమైన కథను సాయిబాబా స్పష్టంగా చెప్తారు. కనుక హేమాడ్పంత్ మనసులో సాయి చరణద్వయంపై మస్తకం పెట్టి శ్రోతలను చక్కగా లక్ష్యం పెట్టి వినమని వినయంగా విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని చికిత్స ఖండనం విభూతి మండనం అనే పేరుగల 35వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 35వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడచిన 3 అధ్యాయాల్లో 33, 34, 35 సాయిబాబా విభూతికుండే అపార మహిమను గుణాలను గురించిన వర్ణన అడుగడుగున వచ్చింది. ఇప్పుడు వాటన్నిటి గురించి కొద్దిగా పరిశీలించటం ప్రయోజనకరంగా ఉంటుంది. రక్ష, విభూతి, అంగారా అని కూడా అనబడే అలాంటి బాబా విభూతికుండే గుణాలు 2 విభాగాల్లో వస్తాయి. 1 ప్రాపంచికము, 2 పారమార్థికము. ప్రాపంచికం. ఇందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాడ్పులనైనా సమూలంగా నయం చేయటం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవటం, సర్పం లేదా తేలు కాటు, దుస్వప్నాల వల్ల నిద్ర చెడిపోవటం, అసలు నిద్రే పట్టకపోవటం, ఎముక వ్రణం అంటే ఎముకలో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియ అపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనీయకుండా ఎదురుచూడ్డానికి సిద్ధంగా ఉండటం. వ్యాధి తిరగబెట్టినప్పటికీ శ్రద్ధను చలించనీయకుండా ఉండటం. అన్య ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండటమే. అఖండంగా జ్వలించే బాబా ధునిలోని విభూతి వెనుక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకుండే దృఢమైన శ్రద్ధ వల్ల ఆ దైవశక్తి అగరొత్తుల బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నమవగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవగలదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూతి పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవటం లేదా అతను ఆయన పేరైనా విని ఉండకపోవటం జరిగినప్పటికీ అతని మీద విభూతి ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూతినిచ్చేవారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్ఛ, కృప ఉంటాయి. సంసారంలో ఉపయోగపడే విభూతికి మరో లక్షణం ఏమిటంటే పనిమీద ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు నుదుటికి విభూతి పెట్టుకుని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు ముఖం కడుక్కుని స్నానం చేసి నిత్యము విభూతి పెట్టుకుని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రులమవుతాం, పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది, మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరికి ఎలాంటి కష్ట సమయంలోనైనా అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చే అప్రదిష్ట కలుగగల సంకటమైనా విభూతిని ఉపయోగిస్తే అది ఉత్తమ ఫలితాన్నిస్తుంది. రెండు, పారమార్థికం. పారమార్థిక పనిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధనా మార్గంలో అన్నిట్లోకి మొదటి అవసరం శారీరక, మానసిక శుద్ధి. విభూతిని దేహానికి పూసుకోవటమంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దానితోపాటు అలా చేయటం వల్ల మనసు శాంతిగా, పవిత్రంగా అవుతుంది. అది లోపల బయట నిర్మలత ప్రాప్తించటానికి సాయం చేస్తుంది. అలాగే విభూతి స్పర్శతో భయంకర మహాపాతకాలు, ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తికాంత వచ్చి భక్తుల ముంగిట వాల్తుంది. ఇంతేకాదు, పారమార్థిక మార్గం యొక్క గుహ్యార్థం వారికి స్పష్టమై వారికి పారమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్థులవుతారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, విభూతి పంచటంలో బాబా ఏం సూచించేవారో అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకి గొప్ప లాభం కలుగుతుంది. విభూతి అంటే బూడిద లేదా మట్టి. జగత్తు కూడా ఈ విభూతి లాంటిదే. ఇలా వ్యాపించిన ఈ విశ్వం నాశవంతమైనది. చివరికి అది బూడిద అయిపోవలసిందే. మన దేహం కూడా ప్రారబ్ధాలను అనుభవించటం కోసం పంచమహాభూతాలతో తయారైన కట్టె. ప్రారబ్ధం ముగిసిపోతే మనం మరణిస్తాం, మనం బూడిదైపోతాం. భార్య, పుత్రులు, మేనమావలు, మేనల్లుళ్ళు వీళ్ళు ఎవరికీ ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకుని దేహం మీద, సంపత్తి మీద మిథ్యాభిమానం, లోభం పెట్టుకోకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విభూతిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తుపెట్టుకుంటే పరమార్థాన్ని పోషించే వివేకపూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సరే, అప్పుడప్పుడు భావనా తరంగాలు పొంగితే బాబా రాగసుధలొలికే సుస్వర శబ్దంతో ఈ క్రింద ద్రుపదని పాడుతూ ఉండేవారు. రమతే రామ్ ఆయోజీ ఆయోజీ, ఉదయాంకి గోనియా లాయోజీ. అదేవన్నా అబద్ధమా? బాబా సమాధి తరువాత కూడా ఈ గడచిన 74 సంవత్సరాల్లో అఖండంగా ప్రజ్వలించే ధునితో బాబా ఎన్ని విభూతి బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారో, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారో, విభూతి ధన్యం. భక్తవాత్సల్యామృత వర్షిణి అయిన సాయి జనని ధన్యం.